44వ అధ్యాయం. శ్రీ సాయినాథుని నిర్యాణం 3. శ్రీ సాయినాథులు ఈ జగత్తుని వదిలిపెట్టిపోవటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. పూర్ణ చైతన్యంతో నిండి ఉన్న శ్రీ సాయినాథ, సమస్త జనుల సుఖానికి మీరు వసతిస్థానం, సమస్త ఐశ్వర్యాలకి మీరు నిధి. మీ కృపతో భక్తుల పేదరికాల్లాంటి హీన దీనస్థితులు నశించిపోతాయి. మీకు నా నమస్కారం. మీ చరణాలకు సహజాతి సహజంగా నమస్కరిస్తే మానవుల పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. అయితే ఇక భక్తిభావనతో మీ భజన పూజలను చేస్తే దానితో ఎంత పాపముక్తులు పవిత్రులు అవుతారో. సుధాస్రవంతులను తమ పెదవుల్లో దాచుకున్న ఆయన మందహాస వదనాన్ని అవలోకిస్తే సంసారంలోని సమస్త దుఃఖాలు పారిపోతాయి. ఆకలి దప్పులు అక్కడికక్కడే తీరిపోతాయి. ఆయన దర్శనం అలౌకికంగా ఉంటుంది. అల్లా మాలిక్ అనే చింతన సదా ఆయన మనోప్రాంగణాన్ని అలంకరిస్తుంది. ఆయనకి ఏ రకమైన కోరిక లేదు, ఎలాంటి అభిమానమూ లేదు. ఆయన మనసుకి లోభమంటే తెలీదు, ఎలాంటి వాసన లేదు. వారి గొప్పతనాన్ని నేనెంతని వర్ణించను. అపకారం చేసేవారికి కూడా ఆయన ఉపకారం చేస్తారు. అలా ఆయన మనసు యదవీణను మీటే శాంతి ప్రసూనాలతో నిండి ఉంటుంది. ఆయన ఎన్నడూ క్షణం కూడా విశ్రమించరు. ఆయన్ని మన హృదయ ప్రాంగణంలో నిలుపుకోవాలి. శ్రీరాముడి శ్రీకృష్ణుడి కళ్ళు కమలాల్లా అందంగా సోయగాలొలుకుతూ ఉండేవి. మహాత్ములకు ఒక్క కన్నే ఉంటుంది, లేక వాళ్ళు అంధులుగా కూడా ఉండొచ్చు. దైవం అందమైన రూపంతో అంగసౌష్ఠవంతో ఉంటాడు. అయితే మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవదృష్టి మనం పెట్టిన కేకను వినగానే మన వైపు తిరుగుతుంది. అయితే మహాత్ముల దృష్టికి పరిమితి లేదు. దైవం ఇలా అంటాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. నా పట్ల ఎలాంటి భక్తిని కలిగి ఉంటే వారికి వారి భక్తిననుసరించి అలాంటి ప్రతిఫలమిస్తాను. అయితే మహాత్ముల అంతఃకరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. శ్రీరామప్రభు, శ్రీకృష్ణ భగవాన్, సాయి మహారాజు, వీరి ముగ్గురిలో అసలు భేదం లేదు. పేర్లు చూస్తే మూడు వేర్వేరు వస్తువులవి, కానీ వాళ్ళు అన్నింటా ఒక్కరుగానే ఉంటారు. ఆ వస్తువుకి మరణం ఉంటుందని అనటం అనవసరం. కాలం మీద సత్తా ఉన్నవారికి మరణం వల్ల ఏదైనా బాధ ఉండగలదా? మన ప్రారబ్ధం లేక సంచిత కర్మలు అంటే ఏమిటో మనకి తెలీదు, క్రియామాణం అంటే కూడా తెలీదు. గురురాజు సాయి మహారాజు దయామృత సాగరులు, అది తెలిసి నేనాయన్ని యాచిస్తున్నాను. అనేక రకాల వాసనాతరంగాలు ఎగసి పడటం వల్ల మనసుకి శాంతి లేకుండా పోయింది. బాబా, మీరు కృప చూపకపోతే తప్ప మనసుకి స్థైర్యం కలుగదు. గడచిన అధ్యాయం మొదట్లో మీకు మాటిచ్చాను, కానీ దాన్ని నిలుపుకోలేదు, దాన్ని పూర్తిగా నిరూపించలేదు. ఇప్పుడు అది పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు వినండి. గడిచిన అధ్యాయంలో అంత్యకాలం సమీపించిందని తెలుసుకుని బాబా 14 రోజులు ఓ బ్రాహ్మణుని నోటి వెంట శ్రద్ధగా రాత్రింబగళ్ళు రామాయణం విన్నారు. అలా వింటూ వింటూ 2 వారాలయ్యాక దసరా రోజు వచ్చాక బాబా దేహం ధరిత్రిపై ఒరిగిపోయింది. బాబా ప్రాణోత్క్రమణ అయ్యాక లక్ష్మణ్మామ ఆ కళేబరానికి పూజ చేశాడు. బాపూసాహెబ్ నీరాజన హారతి ఇచ్చాడు. ఆ తరువాత హిందూ ముస్లింలు ఈ కళేబరాన్ని యోగ్యమైన స్థలంలో ఎక్కడ ఉంచాలి అని ఆలోచించటానికి 36 గంటలు పట్టింది. ఇదంతా గత అధ్యాయంలో చెప్పాను. తమ సమాధి స్థలాన్ని బాబా మొదటే ఎలా నిశ్చయించారో, అనుకోకుండా బాబాకిష్టమైన ఇటుక ఎలా పడిపోయిందో, ఒకసారి 3 రోజులు బాబా బ్రహ్మాండం సహస్రారంలో తమ ప్రాణాన్ని నిలిపి ఉంచారు, ఆయన సమాధిలో ఉన్నారా లేక దేహావసానమైందా అన్న విషయంలో జనులంతా సంశయంలో పడిపోయారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోవటం చూసి బాబా సమాధి నుంచి తిరిగి లేవటం అసాధ్యమనిపించింది. అలా 3 రోజులయ్యాక ఆయన ప్రాణం పోయిందని నిశ్చయం కలిగింది. ఉత్తర విధులు చేయాలన్న విషయం అందరికీ సహజంగా గుర్తొచ్చింది. అలాంటి ఆ సందర్భంలో మనసులో సావధానులై బాబా ఒక్కసారిగా దేహస్పృహలోకొచ్చారు. భక్తుల చింతను దూరం చేశారు. ఈ విషయాలన్నీ ప్రేమగా వింటే శ్రోతల మనసుల్లో ఆనంద నందివర్ధనాలు ప్రఫుల్లమై కంఠం పూడుకుపోతుంది. ఇది కథ కాదు, ఓ పెద్ద పేటిక. దానిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి. ప్రేమపూర్వకంగా తెరిచి చూస్తే ఆ సాయి దర్శన సుఖానుభవం కలుగుతుంది. ఈ అధ్యాయమంతట్లో సాయినాథులు పూర్తిగా నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. అది వింటే మీ మనసులో గూడు కట్టుకున్న కోర్కెలన్నీ రెక్కలు విప్పార్చి ఎగురుతాయి. వాటిని స్మరిస్తే మీరు సనాథలవుతారు. ఎవరికైనా ఏదో ఒక సంరక్షకులుండటం లేదా కృతార్థులవటం. తమ ఆచరణలో గొప్ప ఔదార్యాన్ని కలిగి ఉండే శ్రీ సాయినాథుల చరిత్రను ప్రేమతోనూ ఏకాగ్రతతోనూ వినటానికి సిద్ధం కండి. అలాంటి పవిత్ర కథను ఎంత విన్నా భక్తుల చిత్తానికి ఎన్నటికీ తృప్తి కలగదు. అత్యంత శ్రేష్టమైన పూర్ణ పరమానందం కలుగుతుంది. సాంసారిక కష్టాలతో అలసి సొలసిన వాళ్లకి విశ్రాంతి కలుగుతుంది. చిత్తం ప్రసన్నమై హర్షస్వానందాలు ఎదుట నిలబడతాయి. అలాంటి ఈ సాయి కథలు ఎంతో నిర్మలము శుద్ధము అయిన సుఖాలు. ఎంతగా విన్నప్పటికీ అవి నిత్యనూతనంగా ఉంటాయి. ఇదే రమణీయతకి సుఖమిచ్చే వస్తువు, లక్షణం. కనుక ఈ పవిత్రమైన మహాత్ముడి కథను అనన్యచిత్తులై వినండి. సరే, తరువాత ఆ కళేబరానికి సంబంధించిన యోగ్యమైన నిర్ణయం గురించి చర్చ చేసి చేసి జనులంతా అలసిపోయారు. అప్పుడు ఎలాంటి అనుభవం వచ్చిందో చూడండి. బుట్టివాడాలోని పెద్ద హాలు లోపలి భాగంలో మురళీధర శ్రీకృష్ణుణ్ణి స్థాపించాలని అనుకున్న స్థలమే బాబాని ఉంచటానికి నిర్ణయించబడింది. మొదట్లో ఆ వాడా పునాదులు తవ్వుతున్న సమయంలో బాబా లెండీకి వెళ్లేటప్పుడు మాధవరావు చేసిన విన్నపానికి బాబా అనుమతి ఇచ్చారు. బాబా చేతికి కొబ్బరికాయ ఇచ్చి మాధవరావు, బాబా, మురళీధరుని స్థాపించవలసిన ప్రదేశం తవ్వబడుతోంది, కృపాదృష్టితో ఇటు చూడండి అని ప్రార్థించాడు. బాబా ఆ శుభ సమయం చూసి కొబ్బరికాయ కొట్టండి అన్నారు. మనమంతా ఇక్కడే కాలక్షేపం చేద్దాం, ఇక్కడే మనం లేస్తూ కూచుంటూ సుఖదుఖాలను వెళ్లబోసుకుందాం. ఇక్కడ పిల్లాపాపలందరికీ మనశ్శాంతి లభిస్తుంది. మొదట్లో బాబా ఈ మాటలు ఊరికే అన్నారనిపించిందందరికీ. కానీ తరువాత అనుభవంలోకొచ్చినప్పుడు ఆ మాటల్లోని వాస్తవం అర్థమైంది. బాబా దేహావసానమయాక మురళీధరుని ప్రతిష్ఠాపన ఆగిపోయింది. అదే సాయిదేహాన్ని సురక్షితంగా పెట్టటానికి ఉత్తమ స్థానంగా అయ్యింది. ఈ శరీరం వాడాలో పడుగాక అని చెప్పిన బాబా చివరి మాటననుసరించి చివరికి అందరూ బాబాయే మురళీధరుడైనారు అన్న నిశ్చయానికొచ్చారు. శ్రీమాన్ బుట్టి మొదలైన సమస్త హిందూ ముస్లింలు ఈ ఆలోచనతో రాజీపడి వాడాను ఆ మంచి పనికి ఉపయోగించారు. అలా అది ఎంత ఖరీదైన వాడా అయి ఉన్నా కూడా బాబా దేహం ఎక్కడ పడి ఉంటే అప్పుడా వాడా కూడా శూన్యంగా ఎంతో భయానకంగా ఉండేది. ఇప్పుడక్కడ భజనలు, పూజలు, హరికథా సంకీర్తనలు, పురాణ పఠనలు, వచ్చిపోయే అతిథులకు అన్నదానాలు జరుగుతాయి. దానికి కారణం శ్రీ సాయియే. ఈరోజిక్కడిలా భోజనాలు పెట్టి తృప్తిపడటానికి, లఘురుద్ర మహారుద్రాల ఆవర్తనలు చేయటానికి, దేశ విదేశాల నుండి భక్తులు రావటానికి వీటన్నిటికీ కారణం శ్రీ సాయియే. సరే, మహాత్ముల మాటల్లోని ప్రతి అక్షరాన్ని చెవుల్లో నింపుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారులే అనుకుని వాటిని అవమానించకూడదు, త్యాగం చేయకూడదు. ఆ మాటలు ఎంతో అద్భుతంగాను సందేహాస్పదంగాను అనిపించి అర్థం చేసుకోవటం కష్టమైనప్పటికీ సమయం వచ్చినప్పుడు వాటికి అర్థం బోధపడుతుంది. దేహం పడిపోబోయే నాటికి కొద్ది రోజుల ముందు జరగబోయే సంఘటనకు సంబంధించి షిరిడీలో, మసీదులో కొన్ని అపశకునాలు కనిపించాయి. వాటిలో నేను శ్రోతలకు ఒకటి చెప్తాను, ఎందుకంటే అన్నీ చెప్తూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. ఎన్నో సంవత్సరాల తరబడి బాబా వద్ద ఓ పాత ఇటుక ఉండేది. దానిపై చెయ్యి వేసి బాబా ఆసనంలో కూర్చునేవారు. ఆ ఇటుకని ఆధారంగా చేసుకుని రాత్రివేళ ఎప్పుడూ ఏకాంతంలో బాబా ఆ మసీదులో ఆసనంలో ప్రశాంత చిత్తంతో కూర్చునేవారు. అలా ఎన్నో సంవత్సరాల పాటు ఏ అవాంతరమూ లేకుండా ఇది నడిచిపోయింది. కానీ జరగబోయే దాని ముందు నిత్య నియమం నడవదు. అనుకోకుండా అది విరిగిపోయింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక పిల్లవాడు మసీదులో చెత్త ఊడుస్తున్నాడు. ఆసనం కింద చెత్త ఊడ్చటమనేది నిమిత్తమైంది. ఆ ఇటుక కొద్దిగా పైకి లేపినప్పుడు దానికి పగిలే సమయం వచ్చింది. ఆ పిల్లవాడి చేతి నుండి జారిపడి అది వెంటనే రెండు ముక్కలైంది. ఈ సమాచారం వినగానే బాబా, ఇది ఇటుక కాదు, నా ప్రారబ్ధమే, అది విరిగింది అని బాబా చాలా కలత చెందారు. ఆయన కళ్ళ నుంచి దుఃఖాశ్రువులు స్రవించాయి. ఏ ఇటుకని ఆధారం చేసుకుని బాబా యోగాసనంలో కూర్చునేవారు, ఆ ఇటుక పగిలిపోగానే బాబా హృదయం బద్దలైంది. ఆయన కంఠం పూడుకుపోయింది. ఎంతో కాలం నాటి పాతది, తన ఆసనానికి మూల ఆధారమైనటువంటిది అయిన ఆ ఇటుక ఒక్కసారిగా పగిలిపోవటం చూసి బాబాకి మసీదంతా శూన్యమైనట్లయింది. అది సాధారణ మట్టి ఇటుక, కానీ బాబాకది ఎంతో ప్రీతిపాత్రమైనది. దాని ఆ దుస్థితిని చూసి బాబా మనసులో ఎంతో దుఃఖించారు. ఆ ఇటుకకే జారగిలపడి ఆసనంలో యోగ తత్పరులై బాబా గంటల తరబడి అలా కూర్చునే ఉండేవారు. కనుక దానిపై ఆయనకి ఎంతో ప్రేమ ఉండేది. దాని సాంగత్యంతో నేను ఆత్మచింతన చేసేవాణ్ణి. అది నా ప్రాణానికి ప్రాణం. అలాంటి నా ఆత్మీయురాలు పగిలిపోయింది. అది లేకుండా నేను ఇక్కడుండలేను. ఇటుక నా జీవన సహచరి, ఈరోజది నన్నొదిలి వెళ్ళిపోయింది అని దాని సుగుణాలు గుర్తుకు తెచ్చుకుని బాబా దుఃఖించసాగారు. ఇక్కడ పాఠకులకు ఇటుక క్షణంలో నశించిపోయేదే కదా, మరి దానికోసం దుఃఖించటమెందుకు, జనులేమనుకుంటారు అని సహజంగా సందేహం కలగొచ్చు. మొదట్లో ఎవరికైనా అదే సందేహం మనసులో కలుగుతుంది. బాబా చరణారవిందాలకు వందనం చేసి ఆ సందేహానికి సమాధానమిచ్చే ప్రయత్నం నేను చేస్తాను. జగత్తు ఎలా ఉద్ధరింపబడుతుంది? దీనులు, పామరులు సంసారసాగరం నుంచి ఎలా దాటిపోతారు? దీనికోసమే మహాత్ములు అవతరిస్తారు. వారికి అంతకుమించి మరొక పనే ఉండదు. సామాజిక వ్యవహారంలో నవ్వటం, ఏడవటం, ఆడటం ఇత్యాది పద్ధతులన్నీ కేవలం నటనే అయి ఉంటాయి. అది తెలుసుకోవటమే సంసారంలో వ్యవహరించటంలోని మర్మం. శ్రేష్ఠులైన వారు ఆచరించిన దాన్నే జనులు సాధారణంగా అనుసరిస్తారు. మహాత్ములు పూర్ణ జ్ఞానులైనప్పటికీ, ఈ జగత్తులో వారి ఇచ్ఛలన్నీ నెరవేరినప్పటికీ కూడా లోకులను ఉద్ధరించటం కోసం వారు కర్మలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. సరే, అసలు ఈ దేహావసానానికి 32 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు శకము 1886లో బాబా సమాధి అయి ఉండేవారు. కానీ మహిళాపతి బుద్ధి పనిచేసినందువల్ల నిజంగా ఆ దుస్సంఘటన నిశ్చయపూర్వకంగా ఆగిపోయింది. ఆ దుష్టయోగం ఆగి ఉండకపోతే సర్వులకి సాయి యొక్క సుయోగం ఎలా లభించేది? గ్రంథం వ్రాసేనాటికి 43 సంవత్సరాల ముందు బాబాతో వియోగం అయ్యే ఆ దుష్టయోగం కలిగేది. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున ఆయాసం వచ్చి బాబా అస్వస్థులైనారు. దేహం యొక్క స్వాభావిక ప్రారబ్ధాన్ని సహించటం కోసం ఆయన ప్రాణాన్ని బ్రహ్మాండంలోకి తీసుకెళ్లారు. 3 రోజుల పాటు నేను బ్రహ్మాండంలో ప్రాణాన్ని నిలుపుతాను, నన్ను లేపకండి అని బాబా చెప్పారు. అలా అంటూ ఆ సభామంటపంలోని ఒక మూలని తమ వ్రేలితో చూపారు. అక్కడ సమాధి త్రవ్వి నన్నక్కడ ఉంచండి అన్నారు. తరువాత మళ్ళీ మహిళాపతి వైపు తిరిగి అతనితో ఆయన స్పష్టంగా, 3 రోజుల వరకు మరచిపోయి నన్ను నిర్లక్ష్యం చేయకు, నన్నుంచవలసిన స్థలానికి చిహ్నంగా 2 జెండాలు పాతు అంటూ ఆయన బ్రహ్మాండంలో ప్రాణాలను నిలిపారు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడినట్లు శరీరం నిశ్చలమైంది. మహిళాపతి ఆయన మెడను తన తొడపై పెట్టుకున్నాడు. ఇతరులు మాత్రం ఆయన తిరిగి స్పృహలోకొస్తారన్న ఆశను వదులుకున్నారు. రాత్రయింది, 10 గంటలు కొట్టింది. అప్పుడే ఇది జరిగింది. భక్తులు నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. మనసులో ఇలా అనుకున్నారు, ఎంత హఠాత్తుగా జరిగిందిది, ఆయన శ్వాస ఆడటం లేదు, నాడి ఆగిపోయింది, శరీరం నుంచి ప్రాణం పోయినట్లుంది, జనులకి భయంకరమైన అవస్థ వచ్చింది. కానీ సాయిబాబా అపరిమిత సుఖంతో ఉన్నారు. అప్పుడు మహిళాపతి జాగ్రత్తగా సాయిబాబాని కాపాడుతూ ఆ ప్రదేశంలోనే మేలుకుని ఉన్నాడు. సాయిబాబా నోటి నుంచి సమాధి తవ్వమన్న ఆజ్ఞ అయ్యింది, కానీ అలా చెయ్యటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి చెందటం చూసి గ్రామమంతా అక్కడ పోగైంది. జనులు దిగ్భ్రాంతితో చూడసాగారు. కానీ భగత్ తన ఒడి నుంచి ఆయన్ని జరపలేదు. తమ ప్రాణం పోతోందని తెలిస్తే భక్తులు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారని, 3 రోజులు నన్నుంచండి అని చెప్పి సాయిబాబా భక్తులను మోసగించారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయాయి. ఇంద్రియాలు పనిచేయటం మానేశాయి. కదలికలన్న మాటే లేదు. తేజస్సు కూడా మందగించింది. పరిసరాల స్పృహే లేకుండా పోయింది. మాట ఆగిపోయింది. ఇక తిరిగి స్పృహలోకి ఆయన ఎలా వస్తారు అని అందరికీ ఎంతో చింత కలిగింది. 2 రోజులు దొర్లిపోయాయి. శరీరం స్పృహలోకి రాలేదు. మౌల్వీలు, ముల్లాలు, ఫకీర్లు మొదలైన వాళ్ళొచ్చారు. అందరూ తర్వాతేం చెయ్యాలి అన్న ఆలోచన మొదలుపెట్టారు. అప్పా కులకర్ణి, కాశీరాం షింపీ కూడా వచ్చారు. బాబా తమ సుఖస్థానాన్ని చేరుకున్నారు. ఇప్పుడు ఆయన దేహానికి విశ్రాంతి ఇవ్వాలి అని వారికి దృఢంగా అనిపించింది. కొందరు, కొద్దిసేపు ఆగుదాం, ఇంత హడావుడి మంచిది కాదు, బాబా అందరిలా కాదు, ఆయన మాటలు నిజమవుతాయి అన్నారు. వెంటనే మరికొందరు, శరీరం చల్లబడిపోయాక అందులో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటి ఈ మూర్ఖమైన పోట్లాట, ఆయన చూపించిన స్థలంలో సమాధి కోసం త్రవ్వి భక్తులందరినీ పిలిచి సరైన సమయంలో దాన్ని పాతిపెడదాం, పదండి అంతా సిద్ధం చేయండి అని ప్రత్యుత్తరమిచ్చారు. అలా వాద ప్రతివాదాలు జరుగుతూ జరుగుతూ 3 రోజుల గడువు పూర్తయింది. తరువాత తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో చైతన్యం వచ్చినట్లు కనిపించింది. మెల్లమెల్లగా స్పృహలోకి వచ్చారాయన. ఒళ్ళు విరుచుకుంటూ లేచారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రారంభమైనాయి. కడుపుకి కూడా కదలికలు వచ్చాయి. ముఖం ప్రసన్నంగా కనిపించింది. కనురెప్పలు మెల్లగా తెరుచుకున్నాయి. స్పృహలేని స్థితి పోయి జాగ్రత్తావస్థ లక్షణం ప్రారంభమైంది. దేహభావాన్ని విస్మరించి దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవటం లేక లోపించిన నిధిని వెతికి భాండాగారాన్ని తెరవటం లాంటి స్థితి కలిగింది. సాయిబాబా స్పృహలోకి రావటం చూసి జనులందరి ముఖాల్లో ఆనందాల హరివిల్లు వెల్లివిరిసింది. దేవుడి దయవల్ల విఘ్నాలు పోయాయి. జరిగిన సంఘటనకి భక్తులు ఆశ్చర్యపడ్డారు. భగత్ సాయి ముఖంలోకి ప్రేమగా చూశాడు. సాయి కూడా మెల్లగా తల కదిలించారు. ఆ ప్రకారంగా భయంకర సందర్భం ఆగిపోయింది. మౌల్వి, ఫకీర్లు తమ తలలు వంచుకున్నారు. మౌల్వీలు మొదలైన వారి దురాగ్రహాన్ని చూసి భగత్ సాయి ఆజ్ఞను పాటించటంలో ఏమాత్రమైనా అశ్రద్ధ చేసి ఉంటే, ఏమాత్రమైనా నిశ్చయాన్ని సడలించి ఉంటే ఎంతో సంకటం వచ్చిపడేది. బాబా 43 సంవత్సరాల ముందే సమాధి అయిపోయి ఉండేవారు. అప్పుడు సుందరమైన, సుఖకరమైన ఆ దర్శనం ఎలా అయ్యేది? జనులకు ఉపకారం చేయటానికి సమాధిని విసర్జించి సాయిబాబా మళ్లీ లేవటంతో భక్తులకు తృప్తి కలిగింది. భక్తుల కార్యాన్ని నెరవేర్చటంలో అలసిపోయి పరమానందంలో లీనమయ్యేవారిని అసలు మేల్కొల్పటమేమిటి? నిజంగా ఆయన లీలలను తెలుసుకోవటం చాలా కష్టం. బాబా స్పృహలోకి రావటం చూసి భక్తులు ఆనందించారు. వారాయన దర్శనం చేసుకోవటానికి పరుగెత్తారు. ఆ ప్రకారంగా బాబా సమాధి నుంచి మళ్లీ లేవటం సర్వులకి గొప్ప సుఖానికి కారణమైంది. సరే, గడిచిన కథతో కలపాలని ఆ చివరి దేహావసాన సంపూర్ణ వర్ణన ఇప్పటిదాకా నాకు గుర్తున్నంతవరకు చెప్పాను. ఇప్పుడు శ్రోతలందరూ ఒక్క క్షణం మనసులో ఆలోచించుకోవాలి. మొదట్లో సమాధి నుంచి బాబా లేచారని సంతోషం, చివర్లో దేహావసానం అయిందని దుఃఖం ఎందుకు కలగాలి? రెండూ అసమంజసమే కదా. దేహంలోని ఇంద్రియాలకు ఆధారభూతమైన 5.5 అడుగుల శరీరం బరువు మోసిన వాహనమా శ్రీసాయి? ఆ పొరపాటు ఆలోచనను వదిలేయండి. ఆ దేహాన్ని సాయి అని అందావంటే ఆ దేహాన్ని విస్మరించిన విదేహుడు ఆయనకి పేరే లేదు. ఆ వస్తువుకి రూపమూ లేదు. శ్రీసాయి రూపానికి అతీతులు. దేహం నాశవంతమైనది, వస్తువు స్వతంత్రము, నాశరహితము అయినది. దేహం పంచభూతాలతో తయారైంది. సద్వస్తువుకి ఉత్పత్తి, నాశనము లేవు. జడ ఇంద్రియాలనే నడిపించే ఆ దేహంలోని శుద్ధ సత్వయుక్త బ్రహ్మరూప చైతన్యమైన ఆ వస్తువు పేరు శ్రీసాయి. అది ఇంద్రియాలకు అతీతం. ఇంద్రియాలు జడమైనవి, వాటికది తెలీదు. అదే ఇంద్రియాలను తమ పనిచేయటంలో ప్రవృత్తం చేస్తుంది, ప్రాణాన్ని నడిపిస్తుంది. ఆ శక్తి పేరే సాయి. అది లేని చోటంటూ లేదు. అది లేకపోతే 10 దిక్కులు పాడుబడతాయి. ఆ వస్తువు చరాచరాల్లో నిండిపోయింది. ఆ స్థితే ఈ సాయి అవతారం. మొదట అవ్యక్తంగా ఉండేది, తరువాత నామరూపాలతో అది వ్యక్తమైంది. పని అయిపోయాక అది అవ్యక్తంతో సమరసమైంది. అవతార పురుషులు దేహాన్ని వదిలేసి తమ పరమధామానికి వెళ్ళినట్లే ఉంది సాయి చేసిన ఈ కరణి కూడా. గుప్తంగా అవ్వాలని మనసు కనిపించగానే శ్రీ నరసింహ సరస్వతి గాణ్గాపురం నుంచి పర్వతయాత్రకు పోతామని ఒక్కసారిగా బయలుదేరినట్లు, భక్తులు అడ్డుపెట్టినప్పుడు నేనిలా వెళ్లటం లోకంలో ఆదర్శం నెలకొల్పటం కోసం, నేను గాణ్గాపూరుని వదలను అని వారిని తృప్తిపరిచారు. కృష్ణానదీ తీరంలో ఉదయ స్నానం చేయాలి. బిందుక్షేత్రంలో అనుష్ఠానం చేసుకుని పాదుకల పూజ చేయాలి. అక్కడే నేను నిరంతరం ఉంటాను. శ్రీ గురుచరిత్ర 51వ అధ్యాయం చూడండి, 14-18 ఓవీలు. శ్రీ సాయిబాబా స్థితి కూడా అలాగే ఉంది. ఆయన నిధనం కూడా లోకరీతిననుసరించటం కోసమే. అలా చూస్తే జడా జంగమ వస్తువులన్నిట్లోనూ, సర్వుల హృదయాల్లోనూ శ్రీసాయి నివసిస్తారు. వారి వారి భక్తిభావాన్ని బట్టి వారికి నిత్యము అనుభవం కలుగుతుంటుంది. ఎవరూ ఇందులో సందేహం పెట్టుకోనవసరం లేదు. శ్రీసాయి మరణానికి అతీతులు. శ్రీసాయి సమర్థులు దీనులపై దయామృతాన్ని వర్షించేవారు. శరణొచ్చిన అమాయక భక్తియుక్త అంతఃకరణ ఉన్న భక్తులను పాలించేవారు. అత్యంత శ్రేష్టమైన ప్రేమకై ఆయన అలమటిస్తారు. అందరిపై ఎంతో మమకారం చూపిస్తారు. ఈ లౌకికంలో ఆయన ఒకవేళ కళ్లకు కనిపించకపోయినా ఆయన అన్ని చోట్ల ఉన్నారు. స్వయంగా సూక్ష్మత్వంలో దాక్కొని ఉన్నప్పటికీ ఆయన మనకు పిచ్చి పట్టిస్తారు. ఆయన మరణం ఓ బూటకం, మనలను మోసం చేయటానికే వేషం ధరించారు. ఏ రకమైన అల్పత్వమూ లేని అనేక రకాల చమత్కార లీలలను చేసి చూపే పరమేశ్వరులే ఆయన. వినాశం పొంది ఆయన అవినాశి అయ్యారు. ఆయన వద్ద ఉన్న ప్రేమను ఆశ్రయించి ఆయన చిరునామా తెలుసుకొని మీ పనులు నెరవేర్చుకోండి. ఆయన్ని మనస్ఫూర్తిగా పూజిస్తే, భక్తిభావంతో ఆయన్ని స్మరిస్తే భక్తులందరికీ అనుభవం కలుగుతుంది. ఆయన సర్వవ్యాపకత కనిపిస్తుంది. చైతన్యస్వరూపం ఉన్నవారికి ఉత్పత్తి స్థితి లయాల గురించిన భయముండదు. వారు సదా సర్వదా చైతన్యంతో పూర్ణులుగా ఉంటారు. వారి వద్ద వికారాలకు, అంటే పదార్థస్థితి గురించి అయ్యే వికారాలకు ఆశ్రయం ఉండదు. బంగారం నగలు చేయించక ముందు బంగారమై ఉంటుంది. నానా రకాల నగలు చేయించిన తరువాత కూడా దానికి సువర్ణత్వం అంటిపెట్టుకుని ఉంటుంది. రకరకాల నగలు సర్వము నశించిపోయేవే, కాలాంతరంలో మార్పు చెందేవే. వాటిని కరిగించినప్పుడు మిగిలేది నామాన్ని, ఆకారాన్ని పోగొట్టుకుని రూపాంతరానికి మొదట ఉన్న అసలు బంగారం. నిరంతరం ఉండే ఈ బంగారంలో, అంటే చైతన్యస్వరూపులు సాయిలో ఈ హేమాడ్పంత్ సమూలంగా పూర్తిగా కరిగిపోగాక. అలాంటి గుణాలతో ఉన్న సాయి చరణాల్లో విశ్వానికి ప్రళయం వచ్చే వరకు నివసించుగాక. బాబాకి 13వ రోజు అయిపోయింది. భక్తుడు బాళాసాహెబ్ భాటే గ్రామంలోని బ్రాహ్మణులను కలుపుకొని ఉత్తరవిధిని ప్రారంభించాడు. ధరించిన వస్త్రాలతో స్నానం చేసి బాళాసాహెబుచే తిలాంజలి, తిలతర్పణం, పిండప్రదానం, మరణానంతరం 10 రోజుల వరకు ప్రతిరోజు తైలమిశ్రిత నీటితో మృతులనుద్దేశించి చేసే తర్పణం, అంటే అది ఇచ్చే విధి, సపిండీకరణ, ఉత్తరక్రియలు శాస్త్రాన్ననుసరించి ఆయా సమయాల్లో ప్రతీ నెలా ధర్మశాస్త్ర ప్రకారం నడిచాయి. భక్తశ్రేష్ఠుడు ఉపాసిని బాబుసాహెబ్ జోగుతో కలిసి పవిత్రమైన గంగాతీరానికి వెళ్ళి హోమ హవనం పూర్తి చేశాడు. బ్రాహ్మణ భోజనము, పేదలకు అన్నదానము యథావిధిగా దక్షిణలు ఇచ్చి శాస్త్ర ప్రమాణంగా విధులన్నీ పూర్తి చేసి వారు తిరిగి వచ్చేశారు. ఇప్పుడొకవేళ బాబా లేకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా మసీదుని చూడగానే ఆ వెనుకటి సుఖ సంవాదం గుర్తొస్తుంది. బాబా నిత్యము కూర్చునే పద్ధతికి చెందిన దర్శన సుఖాన్ని అనుభవించటానికి కాగితం మీద గీసిన అత్యుత్తమ తైలవర్ణ చిత్రాన్ని మసీదులో స్థాపించారు. సాయిబాబా దేహం దృష్టికి కనిపించకపోయినా ఈ చిత్రం చూస్తే ఆయన మళ్లీ కళ్ళెదుట కనిపిస్తారు. భావార్థులైన భక్తులకు కూడా సాయిబాబా తిరిగి వెనక్కి తమ రూపంలో వచ్చిన అనుభూతి కలిగిస్తారు. అతని పేరు శ్యామరావు, ఇంటి పేరు జయకర్. అతనే ఈ అందమైన చిత్రం గీశాడు. అలా మనోహరంగా యథాతథంగా ఆయనలా ఉండే ఈ చిత్రం బాబాని ఎప్పుడూ గుర్తుకు తెస్తుంది. శ్యామరావు ప్రసిద్ధ చిత్రకారుడు, అలాగే అతను బాబా భక్తుడు. బాబా ఆజ్ఞననుసరించి అతను విచారపూర్వకంగా వ్యవహరిస్తుండేవాడు. అతని హస్తాలతో అలాంటివే మరిన్ని అందమైన చిత్రాలను గీయించుకుని ధ్యానధారణ చేయటానికి భక్తులు తమ ఇళ్లల్లో వాటిని స్థాపించుకున్నారు. మహాత్ములు ఎన్నటికీ మరణించరు, దానికి వివరణ గడిచిన ఎన్నో అధ్యాయాల్లో వచ్చింది. అది శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. దాన్ని మరింత స్పష్టం చేయవలసిన అవసరం లేదు. బాబా ఈరోజు దేహధారులు కారు. అయినా ఆయన్ని స్మరించేవారికి ఆయన జీవించి ఉన్నప్పటిలాగే సకల శుభాలను కలిగిస్తారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎవరికో ఏదో చెప్పారు, అది అనుభవంలోకి రావటం లేదు. ఆయనకి దేహావసానం అయ్యింది కనుక అది ఇప్పుడు జరగటం లేదని అనుకోకూడదు. బాబా మాటలంటే బ్రహ్మదేవుడు మానవుల నుదుటిపై వ్రాసిన ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తే. విశ్వాసం పెట్టి ఆ అనుభవాన్ని పొందండి. ఒకవేళ వెంటనే అనుభవం కలక్కపోయినా కొద్ది రోజులయ్యాక అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జోక్ గురించి చెప్తుంటే కథలో ఓ పిట్ట కథ గుర్తొచ్చింది. దాని అపూర్వతను వింటే సాయి ప్రేమతత్వం తెలుస్తుంది. ఈ సంభాషణ చిన్నదిగా ఉన్నా గురుభక్తికి సంబంధించి ఎంతో బోధాపూర్వకమైనది. వైరాగ్యం ఉన్నవాళ్లు అదృష్టవంతులు, సంసారంలో పట్టుబడిన వాళ్ళు దురదృష్టవంతులు. ఓసారి జోగ్ బాబాని, నాకిప్పటికీ ఈ స్థితి ఎందుకు? నా విధి ఎందుకింత విచిత్రంగా ఉంది? నా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది? దేవా, నాకు మీ అనన్య సేవ ఎన్నో సంవత్సరాలుగా లభించినప్పటికీ ఈ చెంచల మనసుకి శాంతి ఎందుకు కలగటం లేదు? నేనింత దురదృష్టవంతుణ్ణెందుకయ్యాను? మహాత్ముల సాంగత్యం వల్ల ప్రయోజనమిదేనా? మహాత్ముల సాంగత్యంతో కలిగే పరిణామం నా దేహానికి అనుభవంలోకి ఎప్పుడొస్తుంది? తన భక్తుడి ఈ విన్నపాన్ని విన్న సాయి సమర్థులు గొప్ప ప్రేమతో జోగుకి ఏమని సమాధానమిచ్చారో ప్రశాంతంగా వినండి. దుష్కర్మలు దగ్ధమై పాపపుణ్యాలు బూడిదై నీ చంకలో జోలిని చూసినప్పుడు నేను నిన్ను అదృష్టవంతుడనుకుంటాను. బ్రహ్మనుంచి మనసు వేరుగా చూపించే విషయాలన్నిటినీ నీవు త్యాగం చేస్తే భగవంతుని భక్తి పట్ల నీకు అనురక్తి కలుగుతుంది. ఆశాపాశాలన్నింటినీ పూర్తిగా తెంచేసుకుంటే అప్పుడే నేను నిన్ను అదృష్టవంతుణ్ణనుకుంటాను. విషయాలపై ప్రీతిని వదిలేసి నేను నువ్వు అనే భావాన్ని అయోగ్యమని తెలుసుకుని జిహ్వ, ఉపస్థ, తినటం, స్త్రీ సంభోగంల మీద ఆధిపత్యం సంపాదించి నిన్ను నీవు యోగ్యుడిగా చేసుకుంటే అప్పుడే నిన్ను నేను అదృష్టవంతుడని అంటాను. ఇదయ్యాక కొద్ది కాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. సద్గురు కృపతో జోగ్కి బాబా అన్నట్లు వైరాగ్యం కలిగింది. పుత్రసంతతి అనే పాశాలు ఎలాగూ లేవు. భార్యకి సద్గతి కలిగింది. దేహత్యాగానికి ముందే ఐహికాలన్నీ వదిలిపోయాయి. వైరాగ్యం సహజంగా ప్రాప్తించింది. సరే, ఈ జోగు కూడా పుణ్యాత్ముడు. సాయి మాటలు నిజమయ్యాయి. చివరికి సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనమైనాడు. సాయి చెప్పిన స్థితి అతనికి చివరికి కలిగింది. సాయి మాటలు సార్థకమైనాయి. జోగ్ నిజంగా అదృష్టవంతుడు. తాత్పర్యం ఏమిటంటే, దీనులపై దయామృత రసధారలు కురిపించే భక్తుల శ్రేయస్సుకై కలవరపడే సాయిబాబా షిరిడీలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉపదేశమనే అమృతాన్ని కుంభవృష్టిలా వర్షించేవారు. నన్ను ప్రేమించేవారి దృష్టికి నేను ఎప్పుడూ కనబడతాను. నేను లేకపోతే మిగతా జగత్తు సారవిహీనంగా అనిపించేవారి నోటి వెంట సదా నా గురించిన మాటలే వస్తాయి. వారికి నాపై అఖండ ధ్యానం ఉంటుంది. నాలుకపై నా నామం నడుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నా వాళ్ళు నా చరిత్రే గానం చేస్తారు. ఆ రకంగా నాతో సమరసతను పొందితే వారు మంచి చెడు అనే రెండు కర్మలను మరిచిపోతారు. నా సేవ పట్ల అలాంటి ఉత్సాహం ఉన్నచోట నేను అహోరాత్రులు ఉంటాను. నన్ను అనన్యంగా శరణని, నన్ను సతతమూ స్మరిస్తూ ఉండేవారికి నేను రుణపడి ఉంటాను. వారిని ఉద్ధరించి నేను ఆ రుణం తీర్చుకుంటాను. మొదట నాకు సమర్పించకుండా భోజనం చేయనివారు, ఏదీ త్రాగనైనా త్రాగనివారు, అలా నా గురించిన స్మరణలోనే ఉండేవారి ఇష్టప్రకారం నేను నడుచుకుంటాను. నాకోసం అలమటించేవారికి నేను తప్ప మరొకటి గొప్పగా అనిపించదు. వారిని నేను నిరంతరం తలుచుకుంటాను. వారి ఇష్టప్రకారం నేను నడుచుకుంటాను. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్యాపిల్లల నుంచి విముఖులైన వారే నా పాదాల పట్ల అనురక్తులవుతారు. వర్షాకాలంలో మహావరదలు వచ్చి అనేక నదులు సముద్రంలో కలుస్తాయి. అప్పుడు అవి తాము నదులమన్న విషయాన్ని మర్చిపోతాయి. మహాసాగరంగానే అయిపోతాయి. వాటి రూపం పోతుంది, నామం పోతుంది, జలం కూడా సముద్రంలో కలిసిపోతుంది. నదులకు సముద్రానికి పెళ్ళే అయిపోతుంది. అన్యత్వం ఏకత్వంలో కలిసిపోతుంది. అలాంటి ఏకత్వం ప్రాప్తిస్తే నా భక్తుల మనసుకి తమ నామరూపాల గురించి విస్మరణ కలుగుతుంది. నన్ను వారు తమ స్వాభావిక గుణంతో తమంత తామే చూడగలుగుతారు. వారికి నేను తప్ప మరో స్థానం ఉండదు. నేను పరశువేదిని కాదు, సాధారణ రాయిని అని తెలుపటానికి పుస్తకాల్లో పండితులు వ్యర్థంగా ఇనుప ముక్కను తెచ్చారు. ఆ ముక్కను నాపై విసిరినప్పుడు అది అందుకు విరుద్ధంగా బంగారమైపోయింది. నా కాపాదించిన రాయి అనే స్థితి అబద్ధమై ఆ అనుభవంతో వారు ఆశ్చర్యచకితులైనారు. కించిత్తు కూడా అభిమానం లేకుండా హృదయస్థుడినైన నన్ను శరణంటే అవిద్య నశించిపోతుంది. అప్పుడు జ్ఞానోపదేశం వినటానికి కారణం ఉండదు. అవిద్య వల్ల దేహబుద్ధి ఉత్పన్నమవుతుంది. దేహబుద్ధి వల్లే ఆది వ్యాధులు కలుగుతాయి. ఆ దేహబుద్ధే ఆత్మసిద్ధికి ప్రతిబంధకమైన విధి నిషేధాల వైపు మానవులను నెడుతుంది. ఇప్పుడు నేనెక్కడో ఉన్నా అనుకుని మిమ్మల్ని ఎలా కలవాలి అని మీరనుకుంటారేమో. నేను మీ హృదయాల్లోనే ఉన్నాను. మీరు కష్టపడకూడదని మీకెంతో దగ్గరలోనే ఉన్నాను. హృదయస్థుడెవరు, ఎలా ఉంటాడు, అతని లక్షణాలు చిహ్నాలు ఏమిటి, అతన్ని మేమెలా గుర్తుపట్టాలి అని మీరు అడుగుతారేమో. ఇప్పుడు శ్రద్ధగా దానికి స్పష్టమైన వివరణ వినండి. ఈ సృష్టంతా అనేక రకాల రూపాలు నామాలతో అసంఖ్యాకంగా నిండిపోయి ఉంది. వాటిని కొలవలేం. ఆ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపాలే. అలాగే సత్వరజస్తమో గుణాలు మూడింటికి అతీతంగా ఉండే సత్తాస్ఫురణే ఆ హృదయస్థుడి రూపంగా గుర్తించాలి. నామరూపాలు లేకుండా మిగిలి ఉండే మీకుండే నీవు అనే భావాన్ని హృదయస్థుడి లక్షణమని తెలుసుకుని ఆయన్ని శరణనాలి. నేనే ఆ హృదయస్థుడైన పరబ్రహ్మ సాయిని అని మీరు చూడటం మొదలు పెడితే దానితోనే మీ దృష్టి విస్తరించబడి సమస్త జీవుల్లో మీలాంటి శ్రేష్టతే మీకు కనిపిస్తుంది. నేను లేని ఖాళీ స్థలం మీకు కనిపించదు. అలా అభ్యసిస్తుంటే నా వ్యాపకత అనుభవంలోకి వస్తుంది. అప్పుడు నాతో ఏకరూపులై మీరు పూర్ణ అనన్యతను అనుభవిస్తారు. మనం తప్ప మరోటి ఏదీ లేదు అన్న సంపూర్ణ అవస్థను అనుభవించగలరు. చైతన్యస్వరూపంలో లక్ష్యం పెడితే అంతఃకరణ శుద్ధమై గంగానీటిని స్పర్శించకుండానే మీకు గంగా స్నానం అవుతుంది. స్వాభావికంగా జరిగే కర్మలపై అభిమానం పెట్టుకోవటం వల్ల మానవులకు దృఢ బంధనం కలుగుతుంది. జ్ఞానులు దాన్ని ముట్టనివ్వరు. మనసులో వాళ్ళు నిరంతరం సావధానులై ఉంటారు. స్వస్వరూపంలో లక్ష్యం పెట్టి కొంచెం కూడా అక్కడి నుంచి మనసుని జరగనివ్వని వారికి సమాధి కలగటం, దాన్నుంచి లేవటం అనే ఈ రెండింటి అవసరం ఉండదు. వారు సదా సర్వదా నడుస్తూ మాట్లాడుతూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. కనుక శ్రోతల చరణాల్లో శిరసు పెట్టి వారికి ఎంతో ప్రేమతో నేను విన్నపంచేస్తున్నాను. దేవుడు, మహాత్ములు, భక్తులు వీరందరిపై ప్రేమను చూపాలి. బాబా ఎన్నోసార్లు ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. ఇతరులకి కోపం కలిగించేలా మాట్లాడకూడదు. అవి నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులని చెడ్డమాటలతో తూట్లు పొడిచేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించేవారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింట లోపల బయట నిండి ఉన్నారు. ఒక్క ప్రేమ తప్ప ఆయనకి మరోటి ఏదీ ఇష్టం లేదు. అలాంటి ఆ మహామంగళప్రదమైన మహోత్తమ రమ్య రసామృతం సాయిబాబా నోటి నుండి సదా జాలువారుతుండేది. భక్తుల కోసం ఆయన పొంగి పొరలే ప్రేమానురాగాల పాలవెల్లినే ప్రవహించేవారు. అది తెలియని వాళ్ళెవరు? ఎవరికి సహభోజన లాభాన్నిచ్చారో, ఎవరితో కలిసి నవ్వుతూ ఆడుకుంటూ గడిపారో, ఎవరి మనసుకి వియోగవేదన కలిగిందో, అలాంటి వారి మనసుకి ఇప్పుడేమనిపిస్తుంది? అలాంటి ఆదరణీయ వ్యక్తి భోజనం చేయగా మిగిలిన అన్నానికి నేను అధికారిణి. ఆ అన్నంలోని ప్రతి మెతుకును కలిపి నా ఆనందాన్ని అందరికీ పంచుతాను. ఇక్కడి వరకు నడిచిన కథలు నిజానికి హేమాడ్పంత్కి తెలుసా? సాయి సమర్థులే దానికి వక్త. వ్రాసేది వ్రాయించేది ఆయనే. ఈ సాయి సమర్థుల చరిత్ర వర్ణించినా కూడా నా మనసుకి తృప్తి కలుగలేదు. నా మనసుకి కథను చెప్పాలన్న ధ్యాసే పట్టుకుంది. శ్రోతలు కూడా దాన్ని విని ఆనందిస్తున్నారు. అదీగాక సాయిబాబా కీర్తిని గానం చేసేవారు, సద్భావంతో దాన్ని వినేవారు ఇద్దరూ కూడా సాయి స్వరూపులవుతారు అని మనసులో నిశ్చయం చేసుకోండి. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి హేమాడ్పంత్ దాన్ని సాయిబాబాకి అర్పించి ఆయన చరణాలు పట్టుకుంటాడు. తరువాతి వర్ణన ఇప్పుడు రాబోతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శ్రీ సాయినాథుని నిర్యాణం 3 అనే పేరుగల 44వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 44వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబాకి ఇష్టమైన ఇటుక విరగటం వల్ల నిర్వాణానికి 32 సంవత్సరాలకు పూర్వమే అయిన 3 రోజులు తీసుకున్న సమాధి గురించిన వర్ణన వచ్చింది. ఇటుక అన్ని సంవత్సరాల పాటు జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నా అది విరిగినప్పుడు బాబా కలిగిన శోకం, దానిమీద బాబాకున్న అమిత ప్రేమ, శ్రేష్ఠ గురుభక్తి కనిపిస్తుంది. అయితే సహస్రారంలో ప్రాణాన్ని నిలిపి శరీరాన్ని ఎంతో నిశ్చలంగా శ్వాసోచ్ఛ్వాసరహితంగా మరణప్రాయంగా చేసి 3 రోజుల్లో తిరిగి దాన్ని స్పృహలోకి తెచ్చి బాబా తమ యోగ సాధనలో పరాకాష్ట చెందిన ప్రావీణ్యతను దర్శింపచేశారు. దీనికి ముందు 7వ అధ్యాయంలో బాబా ఆచరించే అనేక యోగ సాధనల వర్ణన మనం చదివే ఉన్నాం. సమాధితో సహా ఖండయోగం, ధౌతి ఇత్యాదులను చేసేవారు. ఒక్కోసారి కాళ్లను, చేతులను, తలను వేరు చేసి మరోసారి వాటిని మునుపటిలాగే కలిపేసేవారు. పైన చెప్పిన కఠినమైన యోగ సాధనలోని కొంత సామ్యతతో సాయిబాబా నాథ సాంప్రదాయానికి చెందిన మహాత్ములు అని కొందరంటారు. 1. భస్మం లేదా విభూతి. భస్మం అన్న, విభూతి అన్న రెండూ ఒకటే. నాథులు ప్రసాదం ఇచ్చేటప్పుడు లేదా దుఃఖ భారాన్ని తేలికపరచటం కోసం భస్మం ఎలా ఇచ్చేవారు, అదేవిధంగా బాబా కూడా విభూతిని పంచేవారు. 2. ధుని. నాథ సాంప్రదాయానికి చెందిన యోగుల మఠంలో ధుని నిరంతరం వెలుగుతూ ఉంటుంది. బాబా ద్వారకామాయిలో కూడా ధుని నిరంతరం వెలుగుతూ ఉండేది. 3. అగ్నిత్రాటకం. అగ్నిత్రాటకమంటే మండే జ్వాల వైపు కనురెప్పలార్పకుండా నిశ్చలంగా చూడటం. ఇది అత్యంత కఠినమైన సాధన. దానికోసం కఠిన బ్రహ్మచర్యం, ఇంకా ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. కనుక ఈ సాధనను అసాధారణ మానవులు మాత్రమే చేయగలరు. బాబా ఈ సాధనను నియమంగా చేసేవారు. బాబా ఇటుకను ఆనుకుని ఆసనంలో యోగ తత్పరులై గంటల తరబడి కూర్చునేవారు. 4. కఫ్ని. నాథ సాంప్రదాయంలోని కఫ్నిలాగానే బాబా కూడా కఫ్నీనే ధరించేవారు. దీనికి నాథ సాంప్రదాయంతో ఉన్న ఇంకొక పోలిక ఇదే. కానీ నాథ సాంప్రదాయంలోలాగా బాబా కాషాయ రంగు కఫ్ని ధరించేవారు కాదు. అలా ఒకవేళ చేసి ఉంటే హిందూ ముస్లింల ఐక్యత అనే ఆయన పనికి ఇబ్బంది కలిగి ఉండేది. కనుక ఆయన తెలుపు దుస్తులు ధరించినట్లు తోస్తుంది. 5. గురుమహత్వం. నాథ సాంప్రదాయంలో గురువులకు అనన్య సామాన్య మహత్వం ఉంటుంది. బాబా నింబవృక్షం క్రిందున్న గురుస్థానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారంటే పదే పదే దాన్ని సమర్థిస్తూ చెప్పనవసరం లేదు. బాబా మాటల్లో కూడా పదే పదే గురునామం వచ్చేది. ఎన్నోసార్లు సాయిబాబా తమ భక్తులతో గురుమహత్తును గురించి వర్ణించేవారు. 6. జీవబ్రహ్మసేవ. జీవబ్రహ్మసేవ అంటే భూతలం మీది మానవులకు, ప్రాణులకు, జీవజంతువులకు కూడా దుఃఖాన్ని తగ్గించటం. ఎందుకంటే చివరికి ప్రతి ఒక్క జీవి కూడా అంతర్యామి బ్రహ్మే. నాథులు ఈ జీవబ్రహ్మసేవను ఊరూరా తిరుగుతూ చేస్తుండేవారు. అయితే సాయిబాబా మాత్రం షిరిడీలోనే ఉండి ఈ పని చేస్తుండేవారు. రోగుల గాయాలను తమ చేత్తో కడిగి వారికి బాబా మందు త్రాగించి కట్లు కట్టేవారు. ఇవన్నీ మనం విని ఉన్నాం. అలాగే నాథులు గాయాలకు మందులు లేదా కష్టాల నుంచి గట్టెక్కటానికి భస్మాన్ని ఏ రకంగా మంత్రించిచ్చేవారో ఆ రకంగానే బాబా కూడా విభూతిని మందుగా ఇచ్చి భక్తుల దుఃఖాన్ని దూరం చేసేవారు. బాబా సంవత్సరాల తరబడి చేసిన త్రాటకంతో ధునిలో ఉన్న ఆ విభూతికి గొప్ప శక్తిని ప్రాప్తింపచేసేవారు. ఇప్పటికీ కూడా దానికి ఆ శక్తి అలాగే ఉంది. ప్రస్తుత కాలంలోని నాథ సాంప్రదాయానికి చెందిన ఒక సర్వశ్రేష్ఠ యోగాభ్యానంద మాధవనాథ మహారాజ విరచిత క్రీస్తుశకము 1857-1936 మాధవనాథ దీప ప్రకాశకమనే పేరుగల చరిత్ర గ్రంథంలోని 22వ అధ్యాయంలో ఈ క్రింది ఓవీలు ఉన్నాయి. 1. శ్రీ పరమహంస శీలనాథుడు, శ్రీ సద్గురు సాయినాథులు, పళూసుకి చెందిన దుండిరాజు, షేగావులోని గజాననుడు, నాసిక్కి చెందిన గోపాలదాస నరసింగ్ మహారాజు, నాథ సాంప్రదాయానికి చెందిన ఈ 5 పంచాయతన నాథులు ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండేవారు. తమకున్న అంతర్శక్తితో సూత్రాన్ని నడిపేవారు. అలాగే పైన చెప్పిన యోగిరాజు శీలనాథ మహారాజుగారి శ్రీ శీలనాథ యోగాశ్రమం దేవాస్ 2 హిందీ భాషలో ముద్రించబడిన ఆయన జీవన చరిత్ర 210-211 పేజీల్లో ఈ కిందిచ్చిన మాటలున్నాయి. మహూ అనే పేరుగల ఇంగ్లీషు వాళ్ల మిలిటరీ ప్రాంతంలో దేవాస్కి రాకముందు శ్రీ గురుమహారాజు మహూలో ఇంగ్లీషు మిలిటరీలో అప్పటి కమాండింగ్ ఆఫీసర్ ప్రార్థన మీద మహూ మిలిటరీలో ఉండేవారు. ఎంతోమంది ఇంగ్లీష్ సైనికులు ఆయన దర్శనం చేసుకున్నారు. కమాండింగ్ ఆఫీసర్ గురుమహారాజుని స్వాగతించటానికి సైనికులు గౌరవ వందనం చేశారు. ఆయన ఇక్కడున్నప్పుడు శ్రీ బాళాసాహెబ్ రేగే శ్రీ గురుమహారాజుని తన ఇంటికి పిలిచాడు. ఆ గురుమహారాజు అతని ఇంటికి వెళ్ళాడు. బాళాసాహెబ్ రేగే సాయిబాబా భక్తుడు. అతని ఇంట్లో సాయిబాబా చిత్రపటం చూసి గురుమహారాజు ఇలా అన్నారు, "ఈయన మా సోదరుడు, ఈయన షిరిడీలో ఉంటారు." ఇది విని బాళాసాహెబ్కి ఎంతో ఆనందం కలిగింది. దేవాసురాజ్యంలో ఉన్న మధ్యప్రదేశ్ విలీనం అయ్యే సమయంలో బాళాసాహెబ్ రేగే దేవాస్ చిన్న గ్రామంకి దివానుగా ఉండేవారు. 19వ శతాబ్దపు చివరలో 20వ శతాబ్దపు మొదటిలో శ్రీ సంత్ రామమారుతి మహారాజు అనే పేరుగల ఒక నాథ సాంప్రదాయానికి చెందిన లోకోత్తర పురుషుడు ఠాణే, కళ్యాణ్, భివండి పరిసరాల్లో ఉండేవాడు. అతను సాయిబాబాకి సమకాలీకుడు. ఈ గొప్ప మహాత్ముడి స్మరణ కోసం దాదర్, ఠాణే, కళ్యాణ్లోని వీధులకి ఆయన పేరు పెట్టి ఆయన స్మృతిని భావికులకు అజరామరం చేసి పెట్టారు. రామమారుతి మహారాజు సాయిబాబాని పూజ్య గురువుగా భావించేవాడు. అంతేకాదు, పదే పదే శ్రీ సద్గురు బాలముకుందస్వామి నా గురువు అన్న మాట నిజమే కాని నాథ సాంప్రదాయంలోని ఆదిగురువు శ్రీ సాయినాథులే, ఆయన మాకు ఆదినాథుల స్థానంలో ఉన్నారు అనేవారు. క్రీస్తుశకము 1910వ సంవత్సరంలో రామమారుతి మహారాజు షిరిడీలో సాయిబాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు సాయిబాబా ఆనందం ఆకాశపు టంచులు తాకింది. భక్తులతో ఆయన మొదటే అన్నారు, "అరే, రేపు నాకు బంగారు అక్షరాలతో వ్రాసుకోవలసిన రోజురా. రేపు నాకు దీపావళి. నా సోదరుడు నన్ను కలవటానికి వస్తున్నాడు. రామమారుతి, ఇతర భక్తులు షిరిడీ వచ్చినప్పుడు బాబాకి మధ్యాహ్న హారతి అవుతోంది. ఎన్నడూ లేని విధంగా బాబా ఆ హారతిని ఆపేశారు. బాబా రామ్ మారుతిని గట్టిగా కౌగలించుకుని తమ అర్ధాసనంలో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడే హారతిని తిరిగి ప్రారంభించమని భక్తులతో చెప్పారు. దీనివల్ల బాబాకి నాథసాంప్రదాయంలోని వారితో అత్యంత గాఢ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. పరమపూజ్యస్వామి రాంబాబా అదే సమయంలో, అంటే 1989 మహాశివరాత్రి రోజున ముంబైలో తమ 126వ ఏటా నిర్వాణం అయ్యారు. ఆయన శ్రీ సాయి సచ్చరిత్రలోని 23వ అధ్యాయంలో వర్ణించినట్లు ఒక యోగాభ్యాసి. అతను 1914 సాయిబాబాని కలిశాడు. అతను కూడా శ్రీ సాయిబాబా నాథ సాంప్రదాయానికి చెందినవారే అంటాడు. ఆయన నాకు పైన ఇవ్వబడ్డ శ్రీ శీలనాథ మహారాజు జీవిత చరిత్రలోని హిందీ పారాగ్రాఫ్ని చదివి వినిపించాడు. స్వామి రాంబాబాకి శ్రీ శీలనాథ మహారాజుతో ఎన్నో సంవత్సరాల ప్రగాఢ సంబంధం ఉంది. స్వామి రాంబాబా ఏమంటారంటే, నాథ సాంప్రదాయానికి చెందినవారు కొన్ని సంవత్సరాల పాటు సమాధ్యవస్థలోకి వెళ్తారు. అప్పుడు ఒక నాథుడు వెళ్ళిపోయి మరో నాథుడు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు. సాయిబాబా విషయంలో క్రీస్తు శకము 1886 సుమారు 48 వయసులో 3 సమాధిని తీసుకున్న కార్యంలోనూ, ఆ తరువాత చివరి దేహావసానం వరకు 32 కాలంలోని కార్యంలోనూ ఎంతో తేడా కనిపిస్తుంది. ఆయన అవతారంలోని నిజమైన పని జగత్తంతా ప్రసిద్ధి చెందటం అప్పుడే ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ యోగి మహాత్ముల కరణి వారికే తెలియాలి. బాబా నాథ సాంప్రదాయంలోని వారైనా కాకపోయినా మనం మాత్రం ఆయన్ని సాయినాథ్ అని సంబోధిస్తాం. అంటే మనం ఆయన యోగంలోని మహాశ్రేష్టత్వ సిద్ధత్వాలను అంగీకరిస్తాం. ఇంతేకాదు, ఆయన్ని మన నాథుడు, అంటే స్వామి లేదా యజమానిగా భావిస్తాం. ఇది మాత్రం నిజం. మనలాంటి అజ్ఞానులైన భావిక భక్తులకు అంతే చాలు. నమామీశ్వరం సద్గురు సాయినాథం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజుకి జై.